హరే కృష్ణ దండ ప్రమాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం చర్చించుకునే విషయం కృష్ణ లీలల గురించి, ముఖ్యంగా బృందావనంలో చేసిన లీలలు. అవి ఇప్పుడు ఉద్ధవుడు వర్ణించబోతున్నాడు విదురుడికి. సో మనం చూద్దామంట మంగళాచరణ తర్వాత. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షోరుణ్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీ నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయంలో 25వ నంబర్ శ్లోకం నుంచి 34వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఈరోజు 25వ నంబర్ శ్లోకం.
వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్ర బందనే చికీర్షుర్ భగవానస్య శం అజేనాభియాచిత.
సో ఇప్పుడు ఉద్ధవుడు విదురుడికి ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ బ్రహ్మదేవుడు ప్రార్థనను స్వీకరించి ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించి భూమిని సంరక్షించడానికి వసుదేవ మరియు దేవకి యొక్క గర్భంలో ఆయన కృష్ణుడిగా ఆయన కంసుడి యొక్క కారాగారంలో జన్మించాడు, ఆవిర్భవించాడు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవిర్భావ లీల, కృష్ణుడి యొక్క జన్మలీల ఎందుకు చెప్తున్నారు? ఎందుకు అంటే ఇక్కడ ఇప్పటివరకు మనకు చర్చించింది ఏంటంటే, అక్కడ మనకి విదురుడు అడిగాడు ఉద్ధవుణ్ణి కృష్ణుడు గురించి, బలరాముడి గురించి, యదువంశీల యొక్క కుశల సమాచారం గురించి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ భగవద్ధామానికి, సూర్యాస్తమయం అయిపోయింది, భగవంతుడు అనే సూర్యుడు అనే కృష్ణుడు అస్తమించాడు అని ఆ విరహాన్ని వ్యక్తం చేశాడు కొన్ని శ్లోకాల్లో. అది మనం నిన్న మొన్న చూసుకున్నాం అవునా. సో ఇప్పుడు ఇంకా విరహం వ్యక్తం చేసిన తర్వాత ఇంకా అలాంటి ఆ లీలను, ఆ మోషాల లీల అంటే భగవంతుడు భగవద్ధామానికి ఎలా వెళ్ళాడు అనే విషయాన్ని ఇంకా చర్చించుకోవడం ఆయనకు అంతగా మనసుకు నచ్చక, అంటే భక్తులకి ఆ విషయాలు అంతగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. భగవంతుడి యొక్క వేరే లీలలన్నీ కూడా చర్చించుకోవడానికి వాళ్ళకి ఎక్కువ ఇంకా అభిరుచి అనేది ఉంటుంది. భగవంతుడు భగవద్ధామానికి అంటే ఈ శరీరాన్ని వదిలేసి ఎలా, అంటే శరీరాన్ని అంటే ఈ భగవద్ధామాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు, విడిచి ఆ విషయం కొంచెం దుఃఖానికి గురి చేసే విషయం అనేసి ఇక్కడ ఆల్రెడీ వ్యక్తం చేసేసారు ఉద్ధవుడు. అందుకే దాని గురించి చర్చించకుండా ఇప్పుడు భగవంతుడి యొక్క లీలలను మొదటి నుంచి ఆవిర్భావం నుంచి మెల్లిగా మళ్ళీ యదువంశం నాశనం అయ్యే వరకు చెప్పాలంటే భగవద్ధామానికి వెళ్ళే వరకు మళ్ళీ సంక్షిప్తంగా వర్ణించుకుంటూ వెళ్తారు. సో ఈరోజు మనం చూసేది ఏంటంటే ఇప్పుడు ఆవిర్భావ లీల నుంచి ముఖ్యంగా కృష్ణుడు చేసే లీలలు వృందావనంలో. వృందావనంలో కృష్ణుడు చేసే లీల గురించి మనము ఈరోజు చర్చించుకుంటాం. ఓకేనా? సో చూద్దామంట. తతో నంద వ్రజం ఇతః పిత్రా కంసాది బిభ్యత ఏకాదశ సమస్తత్ర గూఢార్చీ సబలోవసత్. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇప్పుడు నంద మహారాజు కంసుడి యొక్క భయానికి, పిత్ర కంసాది బిభ్యత, ఆ పిత్ర అంటే ఇక్కడ పిత, భగవంతుడి యొక్క పిత అయిన వసుదేవుడు కంసుడి యొక్క భయానికి, వీడు నా శిశువుని మళ్ళీ వెంటనే చంపేస్తాడు తెలిస్తే, నాకు కొత్తగా మళ్ళీ శిశువు జన్మించాడని తెలిస్తే వెంటనే చంపేస్తాడు, ఎలాగైనా కంసుడి నుంచి నేను రక్షించాలి కృష్ణుడిని అనే భావనతో ఉన్నాడు ఇప్పుడు ఆ కంసుడికి భయానికి. అలా ఇప్పుడు కృష్ణుడు ఎలా రక్షించాలనే చింతనలో ఉన్నప్పుడు వసుదేవుడికి ఇప్పుడు ఇలాంటి మార్గదర్శనం చేశాడు కృష్ణుడు. సరే, మీరు నన్ను కంసుడి నుంచి రక్షించడానికి ఇక్కడి నుంచి నన్ను గోకులంలోకి తీసుకెళ్ళండి, అక్కడ నంద మహారాజు వాళ్ళ ఇంటికి అని. అప్పుడు వెంటనే వసుదేవుడు కృష్ణుణ్ణి ఆ రక్షించే ఆ భావనను వ్యక్తం చేస్తూ, కృష్ణుణ్ణి రక్షించాలనే ఉద్దేశంతో కంసుని బారి నుంచి ఆయన అక్కడి నుంచి కారాగారం నుంచి తీసుకెళ్ళి గోకులంలో నందబాబా నంద మహారాజు యొక్క ఇంట్లో ఆయన్ని భద్రంగా చేరుస్తాడు. సో అలా ఆయన కృష్ణుడు గోకులంలో చేరి, హరే కృష్ణ, కొద్దిగా ఇంటర్నెట్ గ్లిచ్ అనమాట, కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అది అప్పుడప్పుడు. మేము ఊర్లో ఉన్నాం కదా, కొంచెం ఇక్కడ సిటీలో ఉన్నంతగా ఫాస్ట్గా ఉండదు, అప్పుడప్పుడు నెట్ ఫ్లక్చుయేట్ అవుతుంది. పర్వాలేదు, ఆయన మీరు అందరూ ఓపిక్గా వింటున్నందుకు మనం కంటిన్యూ చేద్దామంట. సో కృష్ణుడు అలా బృందావనంలో 11 సంవత్సరాలు, ఏకాదశ సమాస్తత్ర అంటే అక్కడ ఏకాదశ అంటే 11 సంవత్సరాలు గూఢార్చిహి లుప్తంగా ఉన్నాడు అన్నమాట. ఎలాగైతే ఒక అగ్ని కప్పి పెడతామో అగ్నిని అలా అక్కడ దాక్కొని ఉన్నాడు కృష్ణుడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలా అతను అక్కడ బలభద్రుడితో బలోవసత్ బలభద్రుడితో సహా బలదేవుడితో సహా అక్కడ నివసించాడు 11 సంవత్సరాలు అని చెప్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, కృష్ణుడు కంసుడికి ఏం భయపడలేదు, కానీ వసుదేవుడికి భయం ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కృష్ణుడిని ఇంకా అక్కడ భగవంతుడిలా కన్నా ఎక్కువగా తన పుత్రుడిలా అక్కడ ఆలోచిస్తున్నాడు, వ్యవహరిస్తున్నాడు. సో తద్వారా ఆయన తన శిశువుని ఎలా సంరక్షించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. సో ఈ యొక్క నంద మహారాజు దగ్గరికి అందుకే తీసుకెళ్ళిపోయాడు వసుదేవుడు. ఇలా ఈ భావనలతో ఎప్పుడైతే ఇక్కడ వసుదేవుడు ఆలోచిస్తున్నాడు, కృష్ణుడు కూడా ఎంతో ఆనందపడతాడు అనమాట. ఎప్పుడు కృష్ణుడు తను భక్తులకి రక్షిస్తే అందులో కూడా కృష్ణుడికి ఒక ఆనందం దక్కుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ ఆనందం ఎప్పుడైతే భక్తుడు కృష్ణుడిని రక్షించాలనుకుంటారో ఆ భావనలో ఆయనకి ఇంకా అలా భక్తుల ద్వారా రక్షించబడడం ద్వారా కృష్ణుడు ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తాడు అనమాట. అందుకే ఆ ఆనందాన్ని అనుభవించడానికి ఇక్కడ అలాగే వసుదేవుకి ఆనందాన్ని ప్రదానం చేయడానికి, నేను రక్షించాను కృష్ణుణ్ణి అనే ఒక సంతుష్టిని ఆ సంతృప్తిని ప్రసాదం చేయడానికి, అలాగే అక్కడ గోకులంలో నందబాబా యశోదమ్మ వాళ్ళందరూ కూడా, ఇంకా అందరు ప్రజవాసులు ముఖ్యంగా నందబాబా యశోదమ్మ కూడా, వారు కూడా ఎంతో యోగ్యమైన వ్యక్తులు, కృష్ణుడి యొక్క ప్రేమ కృపకు పాత్రులు. సో వారికి కూడా యోగ్యత ఉంది కృష్ణుడి యొక్క లీలలను బాల్య లీలలను ముఖ్యంగా దర్శించుకోవడానికి. సో అందుకనే కృష్ణుడు వారితో కూడా అలాగే లీలలు చేసి వారిని కూడా వారికి కూడా ఆనందాన్ని ప్రసాదించడానికి, అలాగే మిగతా వ్రజవాసులందరికీ కూడా ఇక్కడ మథురాలోని కారాగారం నుంచి అక్కడికి గోకులంలో నందబాబా ఒక ఇంటికి అనమాట. ఇవి కారణాలు అనమాట. సో కృష్ణుడు చేసే ప్రతి కార్యానికి ఎన్నో కారణాలు ఎన్నో కోణాల నుంచి మనకు కనిపిస్తాయన్నమాట. మనకు ఆచార్యులు చెప్తూ ఉంటారు, శాస్త్రాల్లో అక్కడక్కడ కూడా వర్ణించబడ్డాయి. సో ఈ విధంగా భగవంతుడు కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన భక్తులకు కూడా వాళ్ళ భావానుసారంగా వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్, పరితో వత్స పైర్ వత్సాంస్ చారయన్ వ్యహర ద్విభు యమునోపవనే కూజత్ ద్విజ సంకూలితాంగ్రివే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చిన్నప్పటి నుంచే చిన్నతనం నుంచే ఆ భగవంతుడు కృష్ణుడు తన గోపసకులు ఇంకా దూడలను, వత్స అంటే గోవత్స అంటే ఆవు యొక్క బిడ్డ అనమాట, ఆవు యొక్క దూడలను చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ దూడల్ని ఇంకా ఆయన యొక్క గోపసఖులతో పాటు కలిసి చారయన్ విహరద్ విభు గోచరణ చేయడానికి వాళ్ళందరినీ, అంటే ఆ యొక్క వత్సచరణ, ఇక్కడ వత్స ఇంకా అంటే గోవత్సలు ఇంకా గోప కుమారులు వీళ్ళందరినీ తీసుకొని చరణ గోచరణ లీలకు వెళ్తున్నారనమాట. ఎలా, యమున పవనే కూజాత్, యమున నది ఒడ్డు నుంచి వెళ్తూ అక్కడ ఉన్న చెట్లు ఇంకా రకరకాల పక్షులు ఇంకా రకరకాల పళ్ళు పూలు ఇలా రకరకాల శబ్దాలు పక్షులు చేసే శబ్దాలు వింటూ విహరిస్తూ ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ అక్కడ విహరిస్తూ వారు వాళ్ళ లీలల్ని చేసేవారంట చిన్నప్పుడు కృష్ణుడు. సో తద్వారా మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, నందమహారాజు మనకు తెలిసిందే ఆయన జమీందారు అక్కడ, కంసుడి తరఫు నుంచి ఆయన ఆ ఏరియాకి ఇన్ఛార్జ్ అనుకోండి, రాజు అనుకోండి ఆ ప్రదేశానికి, కానీ నందమహారాజు వైశ్య కనుక ఆయన వృత్తి ప్రకారం ఆయన ధర్మం ప్రకారం వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఆయన చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే గో సంరక్షణ, కృషి గోరక్ష వాణిజ్యం, ఇది వైశ్యులకు ఇచ్చిన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం చేయవలసింది. సో అందుకనే గోవుల్ని రక్షించడం ఇంకా ఈ కృషి అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేయడం అనేది వాళ్ళకి ఇచ్చిన ధర్మం అన్నమాట. ఎలాగైతే క్షత్రియులకి ప్రజలందరినీ సంరక్షించే బాధ్యత ఇచ్చారో ధర్మం, అలాగే వైశ్య యొక్క ధర్మం ఇది ఏంటంటే ఇది. అందుకని ఇప్పుడు మన నందబాబా కృష్ణుడిని చిన్నప్పటి నుంచే చిన్న వయసు నుంచే ఆయన్ని ఏం చేశారంటే గోవత్సలను తీసుకొని గోచరణ లీలకు పంపించేశారు చిన్నప్పటి నుంచే, చాలా చిన్న వయసు నుంచే. సో ఎందుకంటే అది అతని ధర్మం వృత్తి కాబట్టి చిన్నప్పటి నుంచే ఆయన వృత్తిలో పెట్టేశారనమాట. సో వీళ్ళందరూ కూడా గోపాలకులు, కృష్ణుడితో చిన్నప్పటి నుంచి లీలలు చేసే వాళ్ళందరూ కూడా సాధారణ మనుషులు కాదు, వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళు ఎన్నో జన్మలు ఎన్నో తపస్సులు చేసుకున్న మహామునులు మహాభక్తులు, ఇప్పుడు మహర్షులందరూ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కృష్ణుడి గోపసకులుగా ఈ యొక్క జన్మలో వాళ్ళకి జన్మ దక్కిందనమాట, ఈ భాగ్యం దక్కింది అని ఇక్కడ మనకి ఆచార్యులు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా కృష్ణుడు అలా అన్ని రకాల ప్రదేశాల్లో విహరించేవాడు. యమునా నది ఒడ్డున ఉన్న అన్ని రకాల వనాల్లో 12 వనాల్లో విహరిస్తూ గోచరణ లీలలు చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు కూడా మీరు బృందావనానికి వెళితే అక్కడ మీరు ఇవన్నీ లీలాస్థలాల్ని దర్శించుకోవచ్చు. కృష్ణుడు ఎక్కడెక్కడ ఏమేమి లీలలు చేశారు, ఈ అసురుణ్ణి ఎక్కడ చంపారు, ఇలా ఎన్నో లీలలు లీలల స్థలాలు ఇంకా ఉన్నాయి బృందావనంలో. మీరు వెళ్ళొచ్చు, చూడొచ్చు, దర్శించుకోవచ్చు. అక్కడ నుంచి ఆ దర్శన ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి కూడా చేసుకోవచ్చు. చైతన్య మహాప్రభు మనకు చెప్పింది తద్ధామ బృందావనం, కృష్ణుడి యొక్క ధామం బృందావనం, ఆయన అభిన్నం. సో కృష్ణుడు, కృష్ణుడి యొక్క ధామం అభిన్నం. సో కృష్ణుడిని మనం అక్కడ సాక్షాత్తుగా అనుభవించవచ్చు అనమాట, అంటే అనుభవాన్ని అక్కడ ఆధ్యాత్మిక అనుభవాన్ని మనము పొందవచ్చు అనమాట కృష్ణుడి యొక్క ధామానికి వెళ్ళి బృందావనానికి. అందుకని మనం అందరము ఎవరైతే చైతన్య మహాప్రభుని అనుసరిస్తున్నామో మనందరినీ గౌడీయ వైష్ణవులు అంటాం మనం అందరం. సో మనం గౌడీయ వైష్ణవులందరం కూడా తప్పకుండా ఈ బృందావనాన్ని దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం విద్ర ఉద్ధవుడు కూడా అక్కడ యమునా నది ఒడ్డునే కూర్చొని ఇవన్నీ చర్చించుకుంటున్నారు, దర్శించుకుంటున్నారు. సో 5 వేల సంవత్సరాల క్రితం జరిగిన భగవంతుడు అన్ని లీల స్థలాలు అక్కడ ఉన్నాయి. తద్వారా మనం దాన్ని దర్శించుకొని భగవంతుడితో డైరెక్ట్గా మనం భగవంతుడిని స్మరించుకోవచ్చు, ఇంకా ఆస్వాదించవచ్చు ఆధ్యాత్మిక ఆనందాన్ని. సో ఇవన్నీ కూడా అలా భక్తులందరూ కూడా 5 వేల సంవత్సరాల నుంచి భగవంతుడు కృష్ణుడు యొక్క భక్తులు అందరూ ఈ ప్రదేశాలని భగవంతుడు చేసిన లీలాస్థలాల్ని దర్శించుకుంటూ ఉంటారు అనేసి ఇక్కడ చెప్పారనమాట. తద్వారా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి ఇంకా మార్గంలో వాళ్ళు ఇంకా వాళ్ళని వాళ్ళు సంసిద్ధం చేసుకుంటారు ఈ విధంగా అనేసి ఇక్కడ ప్రభుపాదులు వారు రాశారు అలా అనమాట. సో అందరూ ఒకసారి భగవద్ బృందావానికి వెళ్ళాలన్నమాట. ఒకవేళ మీరు ఇప్పటివరకు వెళ్ళకపోతే ఇంక ఇప్పుడు ఎలా కోవిడ్ కనుక భవిష్యత్తులో వెళ్ళడానికి ప్రయత్నించండి. సో మనము ఇప్పుడు నెక్స్ట్ వెళ్దామంట శ్లోకానికి.
కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం రూఢన్ ఇవ హసన్ముగ్ధ బాలసింహావలోకనః.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే కౌమారీం అంటే కౌమార అవస్థలో, అంటే చిన్న బాలుడిగా ఉన్నప్పుడు కృష్ణుడు అక్కడ బృందావన వ్రజకౌశాం, సో బృందావన వాసులందరూతో సాధు పాటు వాళ్ళందరి మధ్యలో ఒక చిన్న పిల్లవాడిలాగానే ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ వాళ్ళందరితో పాటు లీలలు చేశాడు, ఆనందాన్ని ప్రదానం చేశాడు వాళ్ళందరికీ. సో ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే అప్పుడప్పుడు ఏడుస్తారు, అప్పుడప్పుడు నవ్వుతారు, అప్పుడప్పుడు ఆడుకుంటారు, అప్పుడప్పుడు మారాన్ చేస్తారు, అలాగే కృష్ణుడు కూడా అన్ని లీలలు చేస్తున్నాడు అన్నమాట. సో ఆయన అప్పుడు అలా కనిపిస్తున్నాడంటే లీలలు చేసుకుంటూ బాలసింహావలోకన, చూడ్డానికి బాలసింహలాగా కనిపిస్తున్నాడంట. ఇక్కడ కృష్ణుడు పేరు ఇచ్చారు ఒకటి బాలసింహ. నరసింహ విన్నారు కానీ బాలసింహ వినలేదు కదా. బాలసింహ చిన్న బాలసింహ అంటే సింహం పిల్ల పిల్లగాడు అనమాట. అంటే సింహం అంటే పులి పిల్ల ఉంటారు కదా, అలాగే సింహం ఒక చిన్న సింహం అనమాట బాలసింహం. ఎందుకంటే ఆయన ఓన్లీ ఏడవడం నవ్వడం ఆడుకోవడమే కాకుండా పెద్ద పెద్ద అసురుల్ని కూడా సింహం ఎలాగైతే చంపపారేస్తుందో అలా అంటే వధిస్తుందో అలా వధించేస్తాడు కదా కృష్ణుడు ఎంతో సునాయాసంగా ఆడుకుంటూ అదనమాట. ఆ విషయం కూడా వస్తుంది రాబోతుంది. సో ఇలా భగవంతుడు ఎన్నో లీలలు చేశారు, వ్రజ లీలలు బృందావనంలో. కానీ ఇవన్నీ ఆస్వాదించాలంటే మనం కృష్ణుడు భక్తులం అయితే బాగా ఆస్వాదించవచ్చు. నిరాకారవాదులు అయ్యారనుకోండి వాళ్ళు ఆస్వాదించలేరు, ఎందుకంటే ఇవన్నీ కల్పితం అనుకుంటారు. ఇవన్నీ నిజం కావు, ఇవన్నీ కల్పితం. కనుక ఇలాంటి వాళ్ళు ఏంటంటే భగవంతుడికి ఆకారమే లేదు, ఇంకా లీలలు ఎక్కడి నుంచి వస్తాయి. సో అందుకనే వాళ్ళు ఈ లీలల్ని భగవంతుడి యొక్క ఈ ఎంతో మనోహరమైన లీలల్ని దివ్య లీలల్ని వాళ్ళు ఎప్పుడూ ఆస్వాదించలేరు. ఈ ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందం అని వాళ్ళు ఎప్పుడూ పొందలేరు. వాళ్ళు ఓన్లీ ఆ బ్రహ్మానందం అందులో వెళ్ళి ఆ బ్రహ్మంలో విలీనమై ఓం శాంతి 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 అంతే, వాళ్ళు శాంతి వరకే ఆగిపోతారు అనమాట. తన పైన ప్లాట్ఫామ్ వచ్చేసి ఆనందం స్టార్ట్ అవుతుంది. సో ఆ ఆనందం ప్లాట్ఫామ్కి ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు అనమాట. సో అందుకే ఇలా కృష్ణుడు అక్కడ నంద యశోదకే కాకుండా వ్రజ వాసుల అందరితో పాటు ఆయన ఆదాన ప్రదానం చేసేవాడు. అక్కడ ఉన్న వ్రజవాసులు అందరూ వాళ్ళ యొక్క వయస్సు తగ్గట్టుగా అంటే పెద్దవాళ్ళకి పిల్లవాడిలాగా అంటే తన కుమారుడిలాగా పుత్రుడిలాగా లేకపోతే ఇంకా తనతోటి వయస్సున్న వాళ్ళందరికీ గోప కుమారులు గోప సఖిలు వాళ్ళందరికీ ఒక మిత్రుడిలాగా, ఇంకా అలా అక్కడ పక్షులు పశువులు ప్రతి చెట్టు చేమతో ప్రతి ఒక్కరితో భగవంతుడు కృష్ణుడు అక్కడ ఆదాన ప్రదానం చేసేవారు అన్నమాట. సో ఇలా ఎన్నో లీలలు చేస్తున్నారు. సయేవ గోధనం లక్ష్మ్య నికేతం సీత గోవృషం చారయన్ననుగాన్ గోపాన్ రణద్వేణుర్ హరిరమత్. సో ఇప్పుడు ఇంకేం చెప్తున్నారంటే అలా ఇంకా కొద్దాం కొంచెం పెద్దగా వయసు అయిన కృష్ణుడు ఇంకొద్దిగా వయసు పెరిగిన తర్వాత నందమహారాజానికి ఇంకా గోవులని ఇంకా వృషభాలని అప్పచెప్పారనమాట. నువ్వు గోవుల్ని వృషభాలని కూడా గోచరునికి ఇప్పుడు తీసుకెళ్ళు, నువ్వు ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిపోయింది నీకు. నికేతం గో వృషం సీత గోవృషం, ఎంతో అందమైన గోవుల్ని ఇంకా వృషభాలని ఆయన కృష్ణుడికి అప్పచెప్పారు. ఇంకా కృష్ణుడు ఇప్పుడు గోచరణ లీల ప్రతిరోజు చేస్తున్నారు. చారయన్ననుగాన్ గోపాన్ గోచరణ, చారయన్ చారణ గోచారణ చేసుకుంటూ తన గోప సకులందరూ కూడా ఆయన అనుసరిస్తూ వెళ్తున్నారు. అలా గోచరణ లీల చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఎంతో ఆనందంగా వేణువుని వాయిస్తూ వెళ్తున్నాడంట. అలా వేణువుని వాయిస్తూ అందరూ ఆ వేణువు వాయించే వేణువుని శబ్దాన్ని వింటూ ఆనందంగా వాళ్ళందరి గోచరణ లీల చేసుకుంటూ వెళ్తున్నారంట. సో ఇది మనకి ఇక్కడ చెప్పారు, ఇది గోధనం. సో ఇక్కడ ఇది ధనంతో సమానం అనమాట. ముందు మనకు వేదిక సంస్కృతి ప్రకారం ఒక వ్యక్తి ధనవంతుడు అని ఎలా నిర్ధారించేవారంటే ఆయనకు ఇప్పుడు ఇక్కడ జమీందారులు ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈయన జమీందారు ఎవరు, నందమహారాజు. ఏ జమీందారు దగ్గర అయితే ఎక్కువగా ఆవులు ఇంకా ఎక్కువగా ధాన్యాలు ఉంటాయో, ఎక్కువగా ధాన్యాలు అంటే పంట ధాన్యాలు ఇంకా ఎక్కువగా ఆవులు ఉండే జమీందారునే పెద్ద ఎక్కువగా మంచి సంపన్నుడు ధనవంతుడిగా గుర్తించేవారు. ఎందుకు అంటే ఇది అసలైన ధనం, గోధనం ధాన్యం, ఆవులు ఇంకా ధాన్యం అనేదే అసలైన ధనం అని దీని ద్వారానే మన ఆర్థిక అంటే అర్థశాస్త్ర మన వైదిక సంస్కృతి ప్రకారం. సో ఎకనామీ అగ్రికల్చర్ బేస్డ్ ఎకనామీ అనమాట మనది. యాక్చువల్లీ ఇప్పుడు మనం పూర్వకాలం నుంచి చూస్తే మన ఎకనామీ మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం మీద నిర్ధారపడే ఉండేది. ఇప్పుడు కొంచెం మార్పులు వస్తున్నాయి, చేర్పులు వస్తున్నాయి, కానీ ఇది అసలైన విధి విధానం. ఎందుకంటే తద్వారా ఇవి రెండు ఉంటే సరిపోతుంది ఒక మనిషికి. ఒకవేళ ధాన్యాలు ఇంకా గోవులు ఉంటే ఆయన యొక్క ఆకలి తీరిపోతుంది. ఇంకా వాళ్ళకి ఇంకా అతనికి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పెద్ద ల్యాండ్ ఉంది, స్థలం ఉంది, దానిలో ఆయన కావాల్సిన ధాన్యాలని, ఫలాలని, కూరగాయలని, పువ్వులని ఇంకా ఏం కావాలో పండించుకోవచ్చు ఆహారానికి సంబంధించి. ఇంకా గోవులు ఉన్నాయి, గోవుల నుంచి ఆయనకి పాలు వస్తాయి, పాలు నుంచి అనేక పదార్థాలు వస్తాయి. సో తద్వారా ఎంతో ఆనందంగా ఒక వ్యక్తి ఉండవచ్చు, దానికి ఆయనకు కావాల్సిన అవసరాలన్నీ తీరిపోతాయి ఆకలికి. ఇప్పుడు ఆయన మిగతా సమయం అంతా భగవద్ధామం కోసం, భగవద్ధామం వెళ్ళడానికి, భగవంతుడి చింతన సాధన చేయడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. దీన్నే మనం సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటాం. ఇదే ప్రభుపాల ద్వారా స్థాపించాలనుకున్నారు ఈ వర్ణాశ్రమం ద్వారా కూడా. అందుకనే ప్రభుపాల ద్వారా స్వయంగా ఫామ్ కమ్యూనిటీ స్టార్ట్ చేశారనమాట, ఫామ్స్. సో ఇంకా ప్రభుపాల ద్వారా పూర్తి చేయలేకపోయారు, మనకు ఆ బాధ్యతని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ప్రభుపాల ద్వారా నాది ఇంకా 50% బాకీ ఉంది, నేను ఇంకా చేయాలనుకున్నా ఈ ఫామ్స్ అవన్నీ కూడా. ఇంకా సమయం ఉంటే నేను అదే చేద్దాం అనుకున్నానని అది ఒక్కటి మనకు మిగిల్చి చేయడానికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకంటే తద్వారా మనందరికీ లాభం. సో ఇప్పుడు జనాలు ఏంటంటే, ప్రజలు ఇప్పుడు ఆధునిక మనిషి ఏంటంటే, అక్కర్లేని అవసరం లేని విషయాల కోసం అవే అవసరం అనుకొని వాటి కోసమే జీవితాంతం అంతా ఎంతో కష్టపడుతున్నారు. అవునా, పెద్ద టీవీ కావాలి, పెద్ద బంగ్లా కావాలి, పెద్ద కార్ కావాలి, ఇలాంటి అక్కర్లేని అవసరం లేని అవసరాలు సృష్టించుకొని, దీన్ని ఇక్కడ ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ అంటే కృత్రిమంగా, ఇవి మనకు అవసరం లేదు. మీరు కారు లేకున్నా కానీ మీరు అది కారు వల్ల కారుని తింటే మీరు మీ ఆకలి తీయదు కదా. ప్రభుపాల ద్వారా అనేవారు నట్స్ బోల్ట్స్ తిన్నారనుకోండి, ఫ్యాక్టరీలో వెళ్ళి పనిచేస్తున్నారు, ఫ్యాక్టరీలు అవసరం లేదు మనకి అని చెప్తారు ప్రభుపాల ద్వారా. ఉన్నాయి ఇప్పుడు సరే, కానీ మనం దానికోసం ఇప్పుడు కొత్తగా సృష్టించడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ లేకున్నా కానీ మనము ఓన్లీ వ్యవసాయం, ఆవుల ద్వారా మనం హాయిగా జీవించవచ్చు, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, భగవత్ భక్తి మార్గాన్ని అనుసరిస్తూ అనే విషయాన్ని చెప్పారనమాట. అందుకనే ఇక్కడ చెప్పారనమాట, అందుకనే వైశ్యులకి యొక్క కర్తవ్యం ఏంటంటే గో సంరక్షణ, ఇంకా వ్యవసాయం చేయడం అనేది. అందుకనే మనకు స్మృతి శాస్త్రాల అనుసారంగా ఆవుని తల్లిగా, ఇంకా వృషభాన్ని తండ్రిగా గుర్తించారనమాట. ఎందుకంటే ఆవు తల్లిలాగా పాలిస్తుంది, అంతేకాకుండా వృషభం పొలాన్ని దున్ని అక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటే ఆ వ్యవసాయం నుంచి మనకు ధాన్యాలు వస్తాయి, కూరగాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. సో మేము ఇక్కడ మీకు కొంతమంది చూసారనుకుంటా వాట్సాప్లో నేను స్టేటస్ పెట్టాను, మేము ఇక్కడ గోబర్ ఆవు పేడ, ఇంకా గోమూత్రం నుంచి ఉపయోగించి, ఇంకా మా ఎద్దులు ఉన్నాయి వృషభాల నుంచి ఉపయోగించుకొని, ఇక్కడ ఉన్న మా పొలం అంటే ల్యాండ్ నుంచి చాలా కూరగాయలు పండిస్తున్నాం కొన్ని. సో మీకు ఆ ఫొటోస్ కూడా నేను స్టేటస్లో పెట్టాను వాట్సాప్ స్టేటస్లో. సో మీరు చూసారు అది సంభవం, ఏ కెమికల్ యూజ్ చేయలేదు మేము, బయట నుంచి ఏ కెమికల్ టెక్నాలజీ యూజ్ చేయలేదు. మా బ్రహ్మచారి ఇంకా కొంతమంది కర్మచారీలు కలిసి చేశారు. సో అది సంభవం అన్నమాట. అలా అంటే గోవులు, మనకి గోవులు ఉన్నాయి, ఇంకా ల్యాండ్ ఉంది, అలా అందులోంచి మనం పండించుకోవచ్చు మనకు కావాల్సినవి, సరిపోయింది. ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు చెప్పాలంటే. సో కానీ అందుకనే గోవుల్ని, వృషభాల్ని తల్లిదండ్రిగా గుర్తించారనమాట. సో ఇలా మనం జీవిస్తే వారిని గుర్తించవచ్చు కూడా, తల్లిదండ్రిగా గుర్తించవచ్చు కదా. కానీ ఇప్పుడు మనుషులు సమాజంలో ఏం చేస్తున్నారంటే కషాయకణాల్లో పంపించి తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. అవునా, ఇప్పుడు ఆవుల్ని, వృషభాల్ని కషాయకణానికి వెళ్ళి అక్కడ చంపబడుతున్నాయి. రోజు ఇండియాలో, భారతదేశంలో అన్ని దేశాలకన్నా ఎక్కువగా చంపబడేది భారతదేశంలోనే, ఒక అంటే ఒక వన్ ఆఫ్ ద టాప్ అన్నమాట భారతదేశం. అన్ని గోవులు, ఎంతో వేల వేల గోవులు, వేల వేల ఋషభాలు ప్రతిరోజు చంపబడుతున్నాయి కసాయఖానాలు. సో ఇలా తల్లిదండ్రుల్ని చంపుకునే సంస్కృతి కాదనమాట మంది. కానీ అది ఏది మన సంస్కృతి కాదు, ఇది ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి, ఇది తీసుకొని వచ్చాం మనం. అందుకనే తద్వారా ఒక మనిషి సమాజం అనేది ఎంతో దిగజారిపోతుంది. అదే ఇక్కడ రాస్తున్నారనమాట, తద్వారా మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడు. ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, హ్యూమన్ సొసైటీ విల్ కిల్ ఇట్స్ స్పిరిట్ బై లైఫ్, స్పిరిట్ ఆఫ్ లైఫ్ బై కిల్లింగ్ ద ఫాదర్ అండ్ మదర్. ఒక ఏ మనిషి అయినా తన తల్లిదండ్రులనే చంపేస్తే కసాయకణాలో తీసుకెళ్ళి, సో అది ఇంకే మానవత్వం, ఇంకా మనిషిలో ఏం మనిషి లక్షణం మిగిలి ఉంది అని ఇక్కడ ప్రభుపాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. సో అందుకనే ఇలా గోవుల్ని ఉంటే మంచి పంటలు ఉంటే అది సస్య శ్యామలంగా ఉంటుందన్నమాట. తద్వారా మనకు మనసుకి కూడా ఆనందంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా మంచిది, అది భౌతికంగా కూడా మనకు మంచిది అన్నమాట. అన్ని విధాలుగా ఇవి చాలా మంచివి అన్నమాట. సో ఇంకా నా వాట్సాప్ స్టేటస్లో ఉంది ఈరోజు, అంటే నిన్న మధ్యాహ్నం ఏమో పెట్టుంటాను నేను, డే టైంలోనే పెట్టాను. సో ఇంకా కొసేపు మీరు చూడొచ్చు, ఎవరైనా చూడకపోతే అంటే దానికి షాయద్ మీ నంబర్ సేవ్ చేసుకుని ఉండాలనుకుంటా నేను. ఒకవేళ మీరు మీ పేరు ఎప్పుడైనా పెట్టుంటే నేను సేవ్ చేశాను నంబరు, మీ పేరు పెట్టుండకపోతే షాయద్ నేను నంబర్ సేవ్ చేయలేదనుకుంటా. సో మీరు వాట్సాప్లో మీ పేరు పెట్టొచ్చు, నేను సేవ్ చేసుకుంటాను. ఎప్పుడైనా నేను వాట్సాప్ స్టేటస్ పెడితే మీరు చూడొచ్చు కూడా, ఎందుకంటే అన్నీ నేను మన వాట్సాప్ గ్రూప్లో పెట్టను, ఎందుకంటే ఇలా చాలా ఫొటోస్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయిపోతాయి అనేసి నేను కొన్ని కొన్ని వాట్సాప్ స్టేటస్లోనే షేర్ చేస్తాను. సో ఇలా గోచరణ లీల చేసుకుంటూ మేము ఇక్కడ వంకాయలు బెండకాయలు ఇప్పుడు ప్రస్తుతానికి పండుతున్నాయి, ఆల్రెడీ ఫ్రెష్ రీసెంట్ ఫొటోసే, ఇక్కడ లైవ్ ఫొటోసే. ఇంకా కొన్ని బర్బట్టి అంటారన్నమాట లాంగ్ బీన్స్, అవి కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని పెడుతున్నారు, ఇంకా కొన్ని వస్తాయి వచ్చే నెలల్లో. సో ఈ విధంగా చాలా ఈజీగా పండించుకోవచ్చు అన్నమాట. సో ఇలా కృష్ణుడు కూడా గోచరణ లీల చేసుకుంటూ ఆయన ఒక వేణువుని వాయించుకుంటూ వెళ్తున్నాడనమాట. సో ఆ దృశ్యం ఎంతో సౌందర్యంగా ఉంటుందనేసి బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితాలు వర్ణిస్తాడు. వేణుం పనంతమరవంద దళాయ దాక్షం బర్హావతాంశతమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమణీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇలా ఎంతో ఆనందంగా భగవంతుడు వేణువు వాయించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంతో సౌందర్యంగా ఉంటాడని ఈ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అన్నమాట ఇక్కడ బ్రహ్మ సంహితలు బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో. సో ఇదన్నమాట, అందుకే ఇది చాలా ప్రాక్టికల్ అన్నమాట. మన భాగవతంలో రాసింది, మన శాస్త్రాల్లో చెప్పింది, మన నిజ జీవితంలో ఉపయోగపడేది. మేము ఆల్రెడీ ఆ ఈ ఫిలాసఫీ ఈ యొక్క జ్ఞానాన్ని మేము నిజ జీవితంలో ఉపయోగించి వెనకాలే ఉందన్నమాట మా ఫామ్. ఇక్కడ గోశాల ఉంటుంది, ఇక్కడ ఫామ్ ఉందన్నమాట వెనకాలే, మనం నేను కూర్చుని వెనకాలే అంతా. సో మేము ఇక్కడ నిజ జీవితంలో చూడగలుగుతున్నాం అన్ని. సో ఇదేదో మా ఈ శాస్త్రాల్లో ఉండే విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు, ఎప్పుడో పురాణ కాలంలో పనికొచ్చేవి, ఈ రోజు పనికిరాని విషయాలు కావు. ఈరోజు కూడా మొత్తం సమాజంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారణ ఇదే. ఎందుకంటే ఈ విధంగా మీకు ఏ పొల్యూషన్ జరగదు. చూడండి, ఇది భగవంతుడు సృష్టించిన విధానం అన్నమాట. ఇప్పుడు ఆవులు ఉంటాయి, అది గడ్డి తింటుంది అవునా, గడ్డి ఇంకా అట్లాంటి ఏమైనా పళ్ళు కూరగాయలు ఏమైనా సరే ఇలాంటివన్నీ తినే పదార్థాలు, వెజిటేబుల్స్ కానీ, వెజిటేషన్ ఇంకా ఆకులు ఆకుకూరలు ఇవన్నీ తింటుంది. ఇలా గడ్డి తిని ఆవు మళ్ళీ అందులోంచి మనకు పాలు ఇస్తుంది, పాల ద్వారా మనం ఎన్నో పదార్థాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా గోమూత్ర ఇంకా ఆవు పేడ ఇస్తుంది, ఆ పేడ గోమూత్ర ద్వారా అది మనకి ఎన్నో ఔషధ విలువలు కూడా ఉన్నాయి, అందులో ఔషధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆవు పేడతో మీరు పిడికలు చేసి దాన్ని మీరు పొయ్యిలో పెట్టుకుని వంట వండడానికి కూడా ఉపయోగించుకోవచ్చు, అంటే మీకు ఇంకా గ్యాస్ కూడా అవసరం ఉండదు. మళ్ళీ ఆవు పేడ ఇంకా గోమూత్రం ద్వారా మీరు వ్యవసాయం చేయడానికి అవే ఎరువులుగా వాడుకోవచ్చు. మళ్ళీ వృషభాలు దున్నడానికి ఇంకా మీకు ఏ ట్రాక్టర్లు అవసరం లేదు. సో తద్వారా మీకు మళ్ళీ అవే గోమూత్ర గోబర్ ఆవు పేడ ద్వారానే మన పంటలు పండించుకోవచ్చు. కాబట్టి మీకు మనకి ఇంకా బయట నుంచి ఏం అవసరం లేదు, మళ్ళీ ఇందులోంచి మళ్ళీ పంటలు వస్తాయి. సో అందులో కొన్ని మనం ఉపయోగించుకోవచ్చు, మళ్ళీ కొన్ని గోసేవ చేసుకోవచ్చు, మళ్ళీ ఈ విధంగా సైకిల్ అన్నమాట. సో మనకి ఇక్కడ సూర్యుడి నుంచి మనకి సూర్యకాంతి వస్తుంది, తద్వారా అది ఎనర్జీ. ఇదేంటంటే భగవంతుడు ఎనర్జీ సప్లై చేసేది, భగవంతుడు సూర్యుడి నుంచి మనకి సూర్యకాంతి నుంచి ఆ ఎనర్జీ వస్తుంది. సో భగవంతుడు ఈ యొక్క చెట్లలో ఆ ఎనర్జీని ట్రాప్ చేసుకునే విధానం ఇచ్చారు. సో అందులోంచి మనం కొన్ని మనకు ఆ చెట్టు నుంచి మనకు కొన్ని ఉపయోగకరమైన మనం తింటాము అది మళ్ళీ ఆవు తినేది ఆవు తింటుంది. సో మనం తినలేని గడ్డిని ఆవు తినేస్తుంది. సో ఈ విధంగా చూడండి భగవంతుడు ఎంత బాగా అరేంజ్ చేస్తారు, మనకి ఇంకేం కష్టపడకుండా అన్ని సిస్టమ్ అరేంజ్ చేసేస్తారు. అయినా కానీ మనము మూర్ఖులుగా ఆ సిస్టాన్ని అంతా చిన్నాభిన్నం చేసేసి ఇప్పుడు రకరకాల కష్టాలు పడి రకరకాల పనులు చేసుకుంటూ రకరకాల కొత్త కొత్త ఆవిష్కారాలు చేసి మనము నేచర్ని ప్రకృతిని చిన్నభిన్నం చేసేసి మనమే కష్టాలు పాలవుతున్నాం ఈరోజు అవును, కష్టాలు మనమే అనుభవిస్తున్నాం. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే శాస్త్రాలు మనం చదివేది మనం భక్తి చేసుకోవాలి. కానీ మన శాస్త్రంలో భక్తి చేసుకోవడానికి అనుకూల విధానమైన పద్ధతి ఏంటి ఒక మనిషి జీవించడానికి ఈ భౌతిక ప్రపంచంలో అనే విషయాలు కూడా ఇక్కడ శాస్త్రంలో ఇచ్చారు. అంటే నువ్వు భక్తి చేసుకో అనే చెప్పలేదు, భక్తి చేసుకోవడానికి అనుకూలమైన జీవన విధానం ఏమిటి, నువ్వు బాగా భక్తి చేసుకోవాలంటే అనుకూలమైన జీవన విధానం ఏమిటి అనే విషయాన్ని కూడా మన శాస్త్రాలు వర్ణించాయి. కృష్ణుడు స్వయంగా గోచరణ లీల చేశాడు. ఇప్పుడు మీరు చూస్తే కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు ప్రభుపాల ద్వారా రాసానైన జగద్గురువు లార్డ్ కృష్ణ యాజ్ అ టీచర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ పర్సనల్లీ షోడ్ బై హిజ్ ఎగ్జాంపుల్. అవునా, ఆయన తన ఉదాహరణతో కృష్ణుడు నేర్పించాడు అందరికీ. కృష్ణుడు ఉన్న ఇన్ని రోజులు గోచరణ లీల చేస్తాడు. ప్రతిరోజు బృందావనంలో ఉంటే కృష్ణుడు ప్రతిరోజు గోచరణ చేసేవారు. చాలామంది భగవంతుడు కృష్ణుడు చేసిన ఎన్నో లీలలు, మక్కంచోర్ లీల, వెన్నదొంగ లీలలు, గోవర్ధని లీల, ఇంకా బయట వాళ్ళు ఎక్కువ రాస లీల ఇలాంటివి, ఇంకొంతమంది రకరకాల అసురుల్ని వధించిన లీల, ఇవన్నీ చర్చించుకుంటారు, చాలా మంచిదే. కానీ అన్నిటికన్నా ఎక్కువ సమయం చేసిన లీల ఏంటి అంటే కృష్ణుడు అది గోచరణ లీల. ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసిన లీల గోచరణ లీల. బృందావనంలో పొద్దునే వెళ్ళిపోయేవాడు కృష్ణుడు గోచర గోవులను తీసుకొని. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తం సమయానికి వచ్చారు. వచ్చే ముందు నందభవన్ దగ్గర మీరు ఈసారి వెళ్తే బృందావనానికి నందగావలో నందభవన్ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అక్కడ తేరు కదంబ అని, తేరు కదంబ. అక్కడ కదంబ వృక్షంలో ఒక తేరు అంటే యాక్చువల్లీ ఒక కొమ్మ మీద కూర్చొని కృష్ణుడు ఫ్లూట్ వాయించి ఒక్కొక్క ఆవును పిలుస్తాడు. అక్కడ అన్ని ఆవులు చేరుకుంటాయి. ఎన్ని గోవులు వెళ్ళాయో గోచరానికి అన్ని గోవులన్నీ తేరు కదంబ అనే జగ దగ్గర ప్లేస్ దగ్గర అన్ని ఆ కదంబ వృక్షం దగ్గర కూర్చుంటే ఆయన తేరు కదంబ అంట. ఆ కదంబ వృక్షం పైన కూర్చొని ఫ్లూట్ వాయిస్తుంటాడు కృష్ణుడు. ఆయన అన్ని ఆవులను పిలుస్తాడు ఆ ఫ్లూట్ వాయించుకుంటూనే, వేణువుని వాయించుకుంటూనే. అక్కడ అన్ని ప్రతి ఒక్క ఆవు పేరుతో సహా కృష్ణుడికి తెలుసు. ప్రతి ఒక్క ఆవుని లెక్క చేసుకుంటాడు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కౌంటింగ్ అనమాట చేసుకుని, ఇప్పుడు నంద భవన్ దగ్గరకు వచ్చేసింది కదా, అన్ని కౌంట్ చూసుకొని ఇక్కడ నుంచి ఇంకా తీసుకొని వెళ్ళిపోతారనమాట. చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఎన్నో వేల వేల ఆవుల్ని ప్రతిరోజు కృష్ణుడు ఇంకా గోపాలకులందరూ ఇంకా ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేసేవారు, గోచరణ లీల చేసేవారు స్వయంగా. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది కృష్ణుడు మీరు చూసుకోవచ్చు. తన లీల ద్వారా తను స్వయంగా చేసి వ్యక్తం చేశాడు. సో మనము అలా లీలలు వినడమే కాకుండా ఎన్నో విషయాలు కృష్ణుడు నేర్పిస్తున్నాడు లీలల ద్వారా. ఆ లీలలు భాగంగానే భగవద్గీతలో శిక్షణలు ఇచ్చాడు, బోధనలు ఇచ్చాడు. సో అవి కూడా మనం నేర్చుకుంటాం. అలాగే ఇది కూడా తన లీలల ద్వారా నేర్పిస్తున్నాడు కృష్ణుడు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా మనకి చెప్తున్నారనమాట. సో తద్వారా ఇది సంభవం అనమాట. ఇది మనం ఎలా జీవించాలి. ఇప్పుడు చాలా మంది నడుతాం, ప్రభుజీ మీరు మంగళారతి పొద్దున్న చేయండి, లేచి పొద్దున్నే 5:30 or 4:30 మేము టెంపుల్లో చేస్తాం ప్రతిరోజు మంగళారతి. మీరు ఇంటి దగ్గర 4:30 or 5:00 or 6:00 ఎప్పుడైనా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మీరు చేసి మంగళారతి జపం చేసుకోండి. పొద్దున్న జపం చేసుకోవడం బ్రహ్మ ముహూర్తంలో చాలా మంచిది. అంటే ప్రభుజీ ఎక్కడ మేము ఆఫీస్కి అక్కడ కంపెనీలో పనిచేసేవారికి 11:00 or 12:00 ఇంటికి వచ్చేవరకు, సో ఎక్కడ మాకు పొద్దున్న లేవగలం మేము, పొద్దున్నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి మేము 9:00 or 8:30, సో ఎక్కడ మాకు పొద్దున్న టైం ఉంటుంది ఇంకా చేసుకోవడానికి. అందుకే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మాలలు ఎలాగో 16 మాలలు చేసేసుకుంటున్నాం అంతే. ఇంకా భాగవతం వినడం కూడా టైం దొరకదు మనకు. సో ఎందుకు అంటే మీరు చేసుకున్న మీరు చూసుకున్న జీవిత విధానంలో సమస్య ఉంది. భక్తి చేసుకోవడం కష్టం కాదు, కానీ మీరు జీవితాన్నే ఒక కష్టపూరితంగా చేసుకున్నారు, దాన్ని బాగా కాంప్లికేటెడ్ చేసుకున్నారనమాట. ఒక కృత్రిమ జీవితాన్ని జీవిస్తున్నారు. ఇది భగవంతుడు ఇచ్చిన మనకు చెప్పిన విధానం కాదు జీవించడానికి. సో భగవంతుడు ఇచ్చాడు ఇక్కడ ఏ విధంగా జీవించాలో జీవన విధానం. తద్వారా ఏంటంటే మీకు మంచి సమయం దొరుకుతుంది భగవంతుడి గురించి సాధన చేసుకోవడానికి. ప్రతిరోజు ఉదయం లేవచ్చు హాయిగా, మంగళారతి అంతా సాధన చేసుకొని, తర్వాత డే టైంలో మీరు కొంచెం వ్యవసాయం చేసుకొని గో సంరక్షణ చేసుకొని, తర్వాత మీరు మిగతా సమయంలో హాయిగా మీరు ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట, సాధన ప్రచారం. సో అందుకనే ఇది మనకు చాలా అనుకూలమైన పద్ధతి జీవన విధానం అనేది మనకి భగవంతుడు స్వయంగా నేర్పించాడు. సో నెక్స్ట్ కొన్ని శ్లోకాలు ఉన్నాయి చూసుకొని ముగిద్దామంట, నాకు సమయం అయిపోతుంది.
ప్రయుక్తాన్ భోజరాజేన మాయిన కామరూపిణ లీలయా వెనుదత్తాంస్తాన్ బాల క్రీడన కన్ ఇవ.
ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే ఆ భోజరాజేన ప్రయుక్తేన భోజరాజేన, భోజరాజవరు కంసుడు ప్రతిరోజు కృష్ణుడిని చంపడానికి అనేసి కొత్త కొత్త అసురుల్ని, ఎంతో భయంకరమైన అసురుల్ని రాక్షసుల్ని పంపిస్తే ఎలాగైతే చిన్న పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళకి బొమ్మలు ఉంటాయి కదా ఆడేటప్పుడు, ఆడుకుంటూ ఆడుకుంటూ బొమ్మలు విరిగిపోతాయి, విరిచేస్తారు బొమ్మల్ని, అలా విరగొట్టేస్తారు కదా. అలా భగవంతుడు కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూనే రోజు ఒక్కొక్క అసురుణ్ణి చంపిపారేసేవారు అనమాట పంశు పంపిస్తే. సో అందుకనే కృష్ణుడు ఇంతకుముందు బాలసింహ అన్నారు, ఎందుకంటే సింహంలాగా వధించేస్తాడు కూడా అసురుల్ని ఆడుకుంటూ ఆడుకుంటూనే. సో అలా అగాసురు, బకాసురు, త్రిణవ్రత, ధేనుకాసురు, పూతన, శకటాసురు, గర్దభాసురు, ఇలా ఎంతో మంది అసురుల్ని పంపించాడు ఆయన. ఎవరు? కంసుడు. అందరినీ, ఇంకా ఎంతోమంది అసురులు ఉన్నారు, అందరినీ కృష్ణుడు ఎంతో ఆడుతూ పాడుతూ చంపేశాడు. ఆయనకి ఏ అస్త్రశస్త్రాలు అవసరం లేదు. మీరు చూడండి, బృందావనంలో కృష్ణుడు ఎంత అన్ని అసురుల్ని చంపినా కానీ ఒక్కసారి కూడా ఆయన సుదర్శన చక్రాన్ని లేకపోతే ఏ రకమైన అస్త్రశస్త్రాలని ఉపయోగించలేదు, చేతులతోనే ఆడుకుంటూ పాడుకుని చంపేశాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు కనుక. సో నెక్స్ట్,
విపన్నాన్ విషపాణేన నిగ్రహ్య భుజగాదిపం ఉత్తాపయాపయద్గావస్ తత్తోయం ప్రకృతి స్థితం.
ఇంకేం చెప్పారంటే ఇక్కడ విపన్నాన్ విషపానేన, సో విషపూరితం అయిపోయింది అనమాట అక్కడ యమునా జలం అంతా, యమునా నది అంతా. ఎందుకు అంటే కాళియా సర్పం ఉండడం వల్ల. సో కృష్ణుడు ఏం చేశాడంటే అలా విషపూరితం అయిపోయిన యమునా నదిని జనాల్ని ఎవరు తాగలేకపోతున్నారు, తాగిన వాళ్ళు మృతి చెందుతున్నారనేసి వాళ్ళ యొక్క వ్రజవాసుల యొక్క బాధల్ని తట్టుకోలేక వెంటనే కృష్ణుడు వాళ్ళ నుంచి ఆ బాధల నుంచి ముక్తి చేశాడు. ఎలా అంటే కాళియా దమనం, కాళియా యొక్క, కాళియా నాగు యొక్క అహంకారాన్ని దమనం చేసేసాడు, తగ్గించేసి దానికి సరైన దండన విధించి అక్కడి నుంచి తరిమి కొట్టేశాడు. తద్వారా యమునా నది జలాలు మళ్ళీ విషాన్ని నుంచి సంపూర్ణంగా ముక్తి అయిపోయి మళ్ళీ వాళ్ళందరూ కూడా తాగడానికి అనుకూలంగా మారాయన్నమాట, బ్రజవాసులకి ఇంకా ఆవులకి. తద్వారా నెక్స్ట్ ఇంకేం చేశారు,
ఆయ జయద్ గోసవేన గోపరాజం ద్విజోత్తమైహి విత్తస్య చోరు భారస్య చికీర్షన్ సద్వ్యయం విభుః.
ఇక్కడ ఏం చెప్పారంటే ఇంకా కృష్ణుడు అలా నంద మహారాజుకి ఆయన గోపరాజం ద్విజోత్తమై, ఆయన గోపరాజ, ఆయన గోపరాజు, అందరు అక్కడ వైశ్యులందరికీ ఆయన రాజు అక్కడ గోప కులానికి. సో ఆ నంద మహారాజు మంచి ధనవంతుడు, ఆయన ఎంతో సంపత్తి ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు ఏం చేస్తారంటే ఆ సంపత్తిని మొత్తం ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతి సంవత్సరంలాగా ఇంద్రపూజ చేయడానికి వినియోగిస్తాడు. సో ఈసారి అలా కాకుండా ద్విజోత్తమం బ్రాహ్మణులకి పూజించడానికి, అలాగే గోవుల్ని గోపూజ చేయడానికి, ఇంకా గోవర్ధనాన్ని పూజించి దాన్ని పరిక్రమ చేయడానికి వినియోగించమనేసి ఆయన సలహా ఇస్తాడు నందమహారాజుకి. తద్వారా ఈ విధంగా ఎలా, తద్వారా ఈ ఇంద్రుడికి, ఇంద్రుడి యొక్క అహంకారాన్ని కూడా ఆయన తగ్గిస్తాడనమాట. ఒక మంచి శిక్షణ ఇవ్వడానికి, ఒక గుణపాఠం నేర్పించడానికి ఇంద్రుడికి ఈ విధంగా కృష్ణుడు ఈ లీలను చేస్తాడు. అంతేకాకుండా మన అందరికి కూడా ఒక శిక్షణ ఇవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ మన వైదిక సంస్కృతిలో వేదాలలో శాస్త్రాలలోనే ఉన్నాయి దేవత ఆరాధన, దేవత యొక్క పూజలు, ప్రతి దేవతకు ఎలా పూజించుకోవాలి, ఎలా యజ్ఞం చేయాలనే విషయాలు ఉన్నాయి. అది ఎవరికి అంటే ఎవరైతే ఇంకా భగవంతుడు కృష్ణుని సంపూర్ణంగా తత్వరూపంలో భగవంతుడిగా అర్థం చేసుకొని స్వీకరించలేకపోయారో, అంత జ్ఞానం లేదు, అంత విజ్ఞానం లేదు, అంత ఆలోచన లేదు అలాంటి వారు, అలాంటి నమ్మకము శ్రద్ధ లేని వారు, సరే వారు ఇప్పుడు మా టెంపుల్ బయట ఒకరు ఉన్నారు, మా టెంపుల్ బయట దగ్గరలో ఒక షాప్ ఉంది, ఆ షాప్లో ఒకసారి నేను ఇంకొక డివోటీ వెళ్ళి అతనితో మాట్లాడుతున్నప్పుడు మీరు మందిరానికి రండి కృష్ణుడిని పూజించుకోండి భగవంతుడు కృష్ణుడు అంటే నాకు తెలియదు భగవంతుడు కృష్ణుడు ఉన్నారో లేదో, నాకైతే నేను నా ముందైతే కనిపించట్లేదు, నేను చూడలేకపోతున్నాను అతను, కానీ నాకు తెలుసు ఎవరో ఉన్నారు, అది కృష్ణుడో ఏమో నాకు తెలియదు, కానీ నాకు కనిపించేది భగవంతుడిని నేను పూజిస్తాను, నాకు కనిపించే దేవుడు ఎవరు, అక్కడ నాకు సూర్యుడు కనిపిస్తున్నాడు, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడి నుంచి నాకు సూర్యకాంతి వస్తుంది, సో తద్వారా నాకు అది ఉపయోగపడుతుంది నాకు రోజు, సో తద్వారా నేను పొద్దున్నే రోజు సూర్యుడికి సూర్య నమస్కారం చేసుకుంటాను, నేను రోజు గాలి పెంచుకుంటున్నాను, సో వాయువు ఉంది, సో దానికి ఎవరో దేవత ఉన్నాడు, ఆ వాయుదేవతను నేను పూజించుకుంటాను, ఇలా నాకు వర్షాలు అవసరం ఉన్నప్పుడు నాకు వర్షాలు వస్తున్నాయి, తద్వారా నాకు పంటలు వస్తున్నాయి, సో అందుకనే నేను ఆ వర్షాలు కురిపించి ఆ దేవుడిని నేను పూజించుకుంటాను, అంతేకాని ఇలా నాకు కనిపించని ఆ కృష్ణుడిని నేను పూజించలేను అని ఆ వ్యక్తి అంటున్నాడు అనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే మనకు శాస్త్రాలు ఎందుకు ఇచ్చారు దేవతల ఆరాధన కొంతమందికి చేసుకోవాలని, అల్ప మేధసహ. సో ఎవరైతే ఇంకా భగవంతుడు కృష్ణుని ఆరాధించుకోలేరు, శాస్త్రాలని చదివి అర్థం చేసుకోలేరు సంపూర్ణంగా తత్వాల్ని, సో అలాంటి వారికి సరే మీరు మీకు కనిపించే దైవం అంటే సూర్యుడిని, ఆ చంద్రుణ్ణి, లేకపోతే ఇంద్రుణ్ణి, లేకపోతే ఇలా వాయువుని, అగ్నిని, వరుణదేవుణ్ణి, ఇలాంటి దేవతల్ని మీరు పూజించుకోండి. తద్వారా కనీసం ఎవరో పైన, నా పైన ఎవరో ఉన్నారు, నేనే భగవంతుడు అనుకోకుండా అట్లీస్ట్ ఎవరో ఉన్నారు, మీ కృతజ్ఞతను వ్యక్తం చేసుకోండి. కనీసం అలాగైనా మంచిది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి చేత నియుక్తపరిచిన దేవతలే, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులే. భగవంతుడి తరఫున ఈ యొక్క మొత్తం లోకాలని వాళ్ళే పరిపాలిస్తున్నారు, సంరక్షిస్తున్నారు, మనకు కావాల్సిన అన్ని వస్తువులను, సదుపాయాలని అందిస్తున్నారు. అందుకనే భగవంతుడు సరే అనే తెలుసుకొనే ఈ సిస్టమ్ చేశారనమాట. మీరు యజ్ఞాల ద్వారా ఆ దేవతల్ని మీరు సంతృప్తి పరిస్తే, ఆ దేవతలు సంతృప్తి చెందితే వాళ్ళు కూడా మీకు కావాల్సిన వర్షాలని, వాయువుని, సరైన జలాన్ని, సరైన ఎండని మీకు ఇస్తాయి. తద్వారా మీరు ఆనందంగా సుఖంగా బతకొచ్చు అని. సో ఇక్కడ కృష్ణుడు ఏంటంటే, మరి మనం ఎవరైతే ఆల్రెడీ కృష్ణుని పూజిస్తున్నామో, ఆరాధించుకుంటున్నామో, దేవాది దేవుడైన కృష్ణుణ్ణి, సో మనకు మళ్ళీ సపరేట్గా ప్రతి దేవతను పూజించే అవసరం లేదు అనే విషయాన్ని కూడా కృష్ణుడు తెలియజేయడానికి ఇక్కడ మీరందరూ ఎలాగో నా భక్తులే. ఎందుకంటే మీరు ఆరాధన ఏంటి, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నన్నే మీ జీవితంగా మీరు జీవిస్తున్నారే. సో ఇలాంటి మీకు మళ్ళీ ఆ దేవతల్ని ఆరాధించుకునే అవసరం కూడా లేదు, మీరు నన్ను ఆరాధిస్తున్నారు కనుక. దానికన్నా మీరు నన్ను సంతృప్తిపరచాలనుకుంటే మీరందరూ వైశ్యులు కనుక వైశ్య వృత్తి ప్రకారం ధర్మానుసారంగా మీరు గోపూజ చేయండి, బ్రాహ్మణులకు సేవ చేయండి, గోవర్ధనకు పూజ చేయండి, ఈ విధంగా గోవుల్ని, బ్రాహ్మణుల్ని, గోవర్ధన సేవ చేసుకొని నన్ను సంతృప్తిపరచండి అని కృష్ణుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ శ్లోకస్.
వర్షతీంద్రే వ్రజ కోపాత్ భగ్నమానేతి విహ్వలః గోత్రలీలా తపత్రేణ తాతో భద్రాను గ్రహణత.
ఇంకా ఉద్ధవుడు ఏం చెప్తున్నాడు, ఓ విదురా, ఇలా ఆ ఇంద్రుడి యొక్క అహంకారాన్ని దెబ్బతీసినప్పుడు, కృష్ణుడు అహంకారంతో దెబ్బతిన్నప్పుడు, తన అహంకారం ఎప్పుడైతే దెబ్బతినిందో, అవమానించబడ్డాడో ఇంద్రుడు ఈ విధంగా, అతను నన్ను అవమానించారా వీళ్ళు ఇలాంటి సాధారణ ప్రజలు అనేసి ఎంతో కోపానికి గురయ్యి అందరు వ్రజవాసుల పైన తన కోపాన్ని వ్యక్తం చేస్తూ ఎంతో పెద్ద వర్షాన్ని కురిపించాడు, వాళ్ళందరికీ కష్టాన్ని కలిగించాలని. చూడండి, ఇలా ఇంద్రుడు, అందుకే తనకి తన యొక్క అహంకారాన్ని తగ్గించాలని కృష్ణుడు ఈ యొక్క లీల చేసింది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇంద్రుడు అనుకుంటాడు, ఇలా దేవతలు ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారనుకోండి, ఎవరు ఇంత అందరూ ఇంతమంది ప్రజలు నన్నే పూజిస్తున్నారు గొప్పగా, అంటే ఇంకా నేనే గొప్ప అని కొంచెం ఎప్పుడైతే అలా గర్వితంతో అహంకారం నిండిపోతుందో, పెరిగిపోతుందో, కృష్ణుడికి అది నచ్చదు. సో వెంటనే మళ్ళీ నన్ను ఆయన వాళ్ళని లైన్లో తీసుకొస్తాడు అనమాట. సో అందుకనే, కానీ ఇప్పుడు ఇంకా ఇంద్రుడి ఇంకా అర్థం చేసుకోలేదు, ఇంద్రుడు ఇక్కడ వర్షం కురిపిస్తే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అందరూ వ్రజవాసుల్ని, ఆవులని, ప్రతి పక్షి పశువులందరినీ కూడా, అందరి మనుషుల్ని కూడా వ్రజకులంలో గోవర్ధనాన్ని ధరించి గోవర్ధన నీళ్ళు చేసి వాళ్ళందరినీ కూడా ఆ ఇంద్రుడి యొక్క కోపాన్ని నుంచి రక్షించారు. తద్వారా ఇంద్రుడికి కూడా గుణపాఠం నేర్పించారు.
శరచ్చసీత్కరైర్మృష్టం మానయన్ రజనీముఖం గాయన్ కలపదం రేమే స్త్రీనాం మండల మండన.
ఇంకా లాస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా చెప్పేదంటే లాస్ట్ ఒక శరత్ శశి, శశి అంటే చంద్రుడు, శరత్ అంటే శరత్ ఋతువు. శరత్ ఋతువులో ఎప్పుడైతే చంద్రుడు ఫుల్గా ఉన్నాడు, అంటే శరత్ పూర్ణిమ అనమాట, శరత్ పూర్ణిమ రోజు ఆయన ఇంకా అందరూ అక్కడ ఉన్న గోపికలు, వ్రజవాసుల్లో ఉన్న, వ్రజకులంలో ఉన్న గోపికలందరినీ సంతృప్తిపరచడానికి, వాళ్ళకి ఆనందం ప్రదానం చేయడానికి తన సౌందర్యంతో ఆ రోజు ఆ యొక్క శరత్చంద్రమ రోజు, శరత్ పూర్ణిమ రోజు రాసలీల చేశారు అని కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో రాసలీల అనేది కృష్ణుడు చాలా కొంచెం పెద్దగా అయిన తర్వాత చేస్తాడు, వెళ్లే ముందు, ఆల్మోస్ట్ ఇక్కడ మథురకు వెళ్లే కన్నా ముందు. సో వీళ్ళందరూ రాసలీల గురించి చర్చించుకుంటారు, కానీ రాసలీల కన్నా ముందు దాంతోపాటు ఆయన ఎన్నో లీలలు చేశారు, దాని గురించి కూడా మనము చర్చించుకోవాలన్నమాట. సో ఇక్కడ తల అలా రాసుల చేశారు అని ఇక్కడతో ఆయన వ్రజలీలలను, వృందావన లీలలను కృష్ణుడి ఇక్కడ ముగిస్తున్నాడు ఉద్ధవుడు. సో నెక్స్ట్ ఇప్పుడు కృష్ణుడు మథురాకు వెళ్తాడు, తర్వాత మథురాలో మరియు ద్వారకాలో, మళ్ళీ కురుక్షేత్రలో, ఇలా హస్తినాపురంలో రక్ చేసే అన్ని లీలల గురించి కూడా సంక్షిప్తంగా వర్ణించుకుంటూ వెళ్తారు. సో అవన్నీ లీలలు మనము శుక్రవారం రోజు నుంచి మళ్ళీ వచ్చే నెక్స్ట్ అధ్యాయంలో చూద్దామంట. అందుకే నెక్స్ట్ అధ్యాయం పేరు అదే, వృందావనం బయట చేసిన లీలలు. అవునా, ద లార్డ్స్ పాస్ట్ టైమ్స్ అవుట్ ఆఫ్ వృందావన్. సో మథుర, ద్వారక, హస్తినాపురం, కురుక్షేత్ర, అక్కడ అనీలీలలు మనం చూద్దామంట. శుక్రవారం నుంచి అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానంది హరిహరి.